రీచ్ ఫౌండేషన్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ సుస్వాగతం. నేను డాక్టర్ యశస్విని కామరాజు, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎపిసోడ్లో చిల్డ్రన్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్కి, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని మీద మాట్లాడతాను. మొదట ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పే ముందర ఎవరిని చూడాలి అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ముందర ఎవరిని చూడాలో పేరెంట్స్కి తెలియాలి కదా. మరి ఇది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఎవరిని మొదట చూడాలి, సైకాలజిస్ట్ని చూడాలా, కౌన్సిలర్ని చూడాలా, సైకియాట్రిస్ట్ని చూడాలా అనేది పెద్ద ప్రశ్న. వీళ్ళ మధ్య ఏంటి తేడాలు అనేది కూడా అడుగుతుంటారు అందరూ. సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి తేడా మీద నేను మొదట్లో, మీరు కనుక కింద స్క్రోల్ చేస్తే చాలా క్లియర్గా వాళ్ళిద్దరికీ మధ్య తేడా గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక ఎవరిని చూడాలి అంటే ఈ చిల్డ్రన్లో స్పెషలైజ్ చేసేవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు, అంటే చైల్డ్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్ అట్లా. బట్ సైకియాట్రిస్టు, జనరల్ సైకియాట్రిస్టు, జనరల్ సైకాలజిస్టు, కౌన్సిలర్లో కూడా చిల్డ్రన్లో ఎక్స్పర్టీస్ ఉండి, చిల్డ్రన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళని మీరు కన్సల్ట్ చేయాలి. ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? బిహేవియర్స్ అన్మేనేజబుల్గా ఉన్నప్పుడు, మీరు మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయినప్పుడు, లేకపోతే పిల్లల్లో ఈ లాస్ట్ 1.5 ఇయర్స్ వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, ఫోకసింగ్ ప్రాబ్లమ్స్ బాగా చూస్తున్నాము, ఇరిటబిలిటీ చూస్తున్నాము, ఎంగ్జైటీ చూస్తున్నాము, హ్యాబిట్స్ కూడా చాలా తేడాలు వచ్చాయి. కొంతమంది పిల్లలకి బాగా సెల్ ఫోన్ అడిక్షన్ రావడం, ఆ మొబైల్ అడిక్షన్ వల్ల వచ్చేటువంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ పాండమిక్లో మెంటల్ హెల్త్, ఈ పిల్లల బిహేవియరల్, సోషల్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ మీద బాగా అవగాహన వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్ కూడా వాళ్ళని ఎక్కువగా అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది. అంతకు ముందర మోర్ దాన్ 6 అవర్స్ స్కూల్స్లోనే ఉండడం వల్ల పేరెంట్స్కి అసలు పిల్లలు ఎలా ఫోకస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే చూడటానికి అనే అవకాశం దొరకలేదు. పేరెంట్స్ కూడా ముందర చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతున్నట్టు ఉండాలి వాళ్ళు ఎలా చదువుకుంటారు, ఏం చేస్తారు. ఈ బిహేవియర్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండబట్టి క్లియర్గా అర్థమవుతున్నాయి, కొన్ని బిహేవియర్స్ కూడా పెరిగాయి. ఇక బిహేవియర్స్ మేనేజ్ చేయలేకపోవడం అంటే బిహేవియర్స్ ఎక్కువగా అయిపోయి మీరు చిన్నగా చిన్న చిట్కాలతో, మీకు తెలిసిన అండర్స్టాండింగ్తో మేనేజ్ చేసినప్పుడు అవి తగ్గకపోవడం, ఇంకా వర్సన్ అయిపోవడం, మూడ్ ప్రాబ్లమ్స్ కానీ, యాంగర్ కానీ, అగ్రెసివ్ అంటే వయలెంట్గా యాంగ్రీ బిహేవియర్ కానీ, లేకపోతే బాగా ఫియర్స్ కానీ, ఎంగ్జైటీ కానీ, టెన్షన్ పడిపోవడం కానీ, అన్నిటికీ భయం అనడం కానీ ఈ పిల్లలలో బాగా పెరుగుతూ ఉంటే మీరు తప్పకుండా సైకాలజిస్ట్ని కానీ, కౌన్సిలర్ని కానీ, సైకియాట్రిస్ట్ని కానీ కలవచ్చు. ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అడుగుతుంటారు చాలామంది. ఈ ట్రీట్మెంట్స్ అంటే ఈ ఫీల్డ్లో ట్రీట్మెంట్స్ రెండు ముఖ్యంగా. ఒకటి కౌన్సిలింగ్, మేము థెరపీ అంటాం, అంటే సైకోథెరపీ అంటాం. అంటే ఏంటంటే అది టాక్ థెరపీ అన్నమాట. అంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం ద్వారా పేరెంట్స్కి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకి సరైనటువంటి సజెషన్స్ ఇవ్వడం ద్వారా పిల్లల బిహేవియర్ని, వాళ్ళకున్న ఇమోషన్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, ఎన్వైర్మెంట్, హోమ్ ఎన్వైర్మెంట్లో ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని పేరెంట్స్కి చెప్పడం ద్వారా పిల్లల్ని బాగా మేనేజ్ చేయవచ్చు. సో పేరెంటల్ కౌన్సిలింగ్ చాలా ముఖ్యంగా ఉంటుంది పిల్లల్ని చూసేటప్పుడు. సో ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్, దాన్ని థెరపీ అంటాం మా భాషలో. ఈ థెరపీలోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. బిహేవియర్ థెరపీ అంటే పిల్లల మంచి బిహేవియర్ని రీఇన్ఫోర్స్ చేసి, అంటే అదే బిహేవియర్ని పెంచడానికి ఏం చేయాలి, నెగిటివ్ బిహేవియర్స్ని తగ్గించడానికి ఏం చేయాలి, ఈ బిహేవియర్ థెరపీలో పేరెంట్స్కి బాగా టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. మరీ చిన్నపిల్లల్లో బిహేవియర్ థెరపీ ఎక్కువగా గైడెన్స్ పేరెంట్స్కి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల్లో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ద్వారా బిహేవియర్స్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. రెండవది కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని ఒక రకమైనటువంటి బిహేవియర్ థెరపీ అది. దాంట్లో కాగ్నిషన్స్ అంటే మన థింకింగ్ అన్నమాట. చాలాసార్లు భయాలు కానీ, ఫియర్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ అవి తగ్గాలంటే థాట్ లెవెల్ నుంచి చేంజెస్ రావాలి. ఈ సిబిటి అనే ఫామ్ ఆఫ్ థెరపీలో థాట్ లెవెల్స్ దగ్గర నుంచి ఈ థెరపిస్ట్ కానీ, థెరపిస్ట్ అన్న సైకాలజిస్ట్ అన్న ఒకటే, థెరపీ ఈజ్ ఎ టెక్నిక్. అది కౌన్సిలర్ చేయొచ్చు, సైకియాట్రిస్ట్ చేయొచ్చు, సైకాలజిస్ట్ చేయొచ్చు అనమాట. అది బేసికలీ త్రూ ఆ సమస్యని డీపర్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకొని దానికి టెక్నిక్స్ ఇవ్వడం. సో ఈ సిబిటి చేసేటప్పుడు ఈ ఈ ఫియర్ఫుల్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్ని తగ్గించి వాటిని పాజిటివ్గా ఎట్లా మార్చాలి అనేది థెరపిస్ట్ చెప్తారు. మూడవది పేరెంట్ ట్రైనింగ్, పేరెంట్ బిహేవియర్ ట్రైనింగ్ అని ఉంటుంది. అంటే పిల్లల్లో బిహేవియర్ మేనేజ్మెంట్కి పేరెంట్ ట్రైనింగ్ చాలా అవసరం. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటాము. అది ఎక్కువగా చిన్న పిల్లల్లో పేరెంట్ ట్రైనింగ్ బాగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి డైరెక్ట్గా మనం ఏం చేయలేము, పేరెంట్స్ ద్వారానే చేయాలి. ఇప్పుడు ఇదే పెద్ద పిల్లలు కూడా 10+ or 12+ ఇయర్ ఓల్డ్ పిల్లలకి కూడా పేరెంట్స్కి సజెషన్స్ ఇస్తాము, టెక్నిక్స్ ఇస్తాము. బట్ ఆ పెద్ద పిల్లల్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళంతర వాళ్ళు చేయగలిగేటువంటి టెక్నిక్స్ నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలతో కంపేర్ చేస్తే. అందువల్ల అదే చిన్నపిల్లలైతే below 5, below 6 అది కంప్లీట్గా పేరెంట్స్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి కొన్ని రకాల థెరపీస్. ఈ పేరెంట్ ట్రైనింగ్కి నేను ముఖ్యంగా 3 చెప్తాను. ఇది ప్రతిరోజు కూడా ఒక మంత్రంలాగా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ నేను చూసేటప్పుడు ఇది చెప్పే తీరుతూ ఉంటాను. ఒకటిది కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏదైతే మీరు మార్చాలనుకున్నారో దాన్ని కన్సిస్టెంట్గా మీరు ఇంట్లో దాన్ని చేయడం పిల్లల మీద. రెండవది స్ట్రక్చర్ అండ్ రూల్స్. ఇది కూడా ప్రతి పాడ్కాస్ట్లో మీకు వస్తుంది. పిల్లలకు ఒక బౌండరీ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి, రూల్స్ ఉండాలి. అవి అసలు రూల్స్ లేకుండా ఏమి స్ట్రక్చర్ అంటే అన్నిటికీ కొంత స్పెసిఫిక్ టైం, స్లీపింగ్ టైం, ఈటింగ్ టైం, డిన్నర్ టైం, ప్లే టైం, టీవీ టైం, స్టడీ టైం, ఇవి ఉండడం చాలా అవసరం పిల్లలకి. అది చిన్నప్పటి నుంచి మొదలెడితే చాలా ఈజీగా ఉంటుంది. మూడవది కొద్దిగా అథారిటేటివ్ పేరెంటింగ్. అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే కొట్టేయడం, తిట్టేయడం అట్లా కాదు. పేరెంటింగ్ స్టైల్స్ మీదే ఒక కంప్లీట్ డిఫరెంట్ పాడ్కాస్ట్ తయారు చేయవచ్చు. కానీ పేరెంట్ ట్రైనింగ్ గురించి ఎటు మాట్లాడుతున్నాను కాబట్టి ఈ 3 చాలా సింపుల్ టర్మ్స్లో, ఏబీసీ టర్మ్స్లో మీకు చెప్తున్నాను. అంటే పిల్లలకి ఈ పేరెంట్ అనే వాళ్ళ దాంట్లో అథారిటీ ఉంది, వీళ్ళు హైరార్కీ ఆర్డర్ ఇది, వీళ్ళు ఇంట్లో పెద్దలు అనేటువంటి ఫర్మ్నెస్ అనేటువంటి భయం కొంచెం తప్పకుండా ఉండాలి. అది లేకపోతే పిల్లలు రూల్స్ ఫాలో చేయరు, చెప్పింది వినరన్నమాట. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే నేను పెద్ద, నే అంటే కొంచెం అథారిటీ, ఆ రూల్స్ అనమాట. ఇప్పుడు ఒక టీంలో లీడర్ ఎలాగో అట్లాగే ఇంట్లో మేనేజర్ ఎవరు, పేరెంట్స్. సో అది పిల్లలకి బాగా తెలియాలి. బట్ దానితో పాటు మంచి కంపాషనేట్, వార్మ్త్, లవ్ కూడా ఉండాలి. దాన్ని చక్కగా బ్యాలెన్స్ కూడా చేయాలి. ఇక పేరెంట్ మెథడ్స్ అంటారా, అది నేను ఎవ్రీ ఎపిసోడ్లో ఏదో ఒక విధంగా కవర్ చేస్తుంటాను. ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం కౌన్సిలింగ్. ఇది ఒక బిగ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ అన్నమాట మేము పిల్లల్ని చూసేటప్పుడు. రెండవది పిల్లల్ని అసలు ఏ ట్రీట్మెంట్ కావాలని ఎలా డిసైడ్ చేస్తాము, అది మొదట ఫ్యామిలీతో మాట్లాడడం జరగాలి. ఫ్యామిలీతో పూర్తి డిస్కషన్ జరుగుతుంది. ఇది చైల్డ్ నుంచి వచ్చిన బిహేవియరా, లేకపోతే ఈ చైల్డ్ బిహేవియరు ఏదైనా అండర్లయింగ్ ప్రాబ్లం చైల్డ్లోనే ఉందా, లేకపోతే ఈ చైల్డ్ బిహేవియరు చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ ఏముంటుంది పిల్లలకి, హోమ్ ఎన్వైర్న్మెంట్ ఉండొచ్చు, స్కూల్ ఎన్వైర్న్మెంట్ ఉండొచ్చు, చిల్డ్రన్ పేర్ అదర్ ఫ్రెండ్స్ వల్ల ఉండొచ్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది బిహేవియర్, స్కూల్ నుంచి వస్తుందా, కరిక్యులం నుంచి వస్తుందా, స్టడీస్ నుంచి వస్తుందా, చైల్డ్ నుంచే వస్తుందా, పేరెంట్స్ నుంచి వస్తుందా, హోమ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల వస్తుందా, ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారన్నమాట సైకాలజిస్ట్ కానీ, కౌన్సిలర్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ. దీన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో మొదట మీకు చెప్పాను, వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇస్ కౌన్సిలింగ్ చిల్డ్రన్లో. ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ ఒకటే సరిపోదు. కౌన్సిలింగ్ ఒకటే సరిపోనప్పుడు రెండవ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటది, మెడికేషన్స్. మెడికేషన్ అనగానే పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది. నేను చూసేటప్పుడు కన్సల్టేషన్ చేస్తుంటే ఎవరైనా ఫ్యామిలీకి ఆ చైల్డ్కి చాలా క్లియర్గా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ బాగా ఇంటెన్స్గా ఉండి, ఇంకా ఇంట్లో వాళ్ళు చేసే టెక్నిక్స్ పనిచేయట్లేదు, ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ పనిచేయదు, లేకపోతే కౌన్సిలింగ్ చేయటానికి కూడా చైల్డ్ రెడీగా లేడు, అంటే బిహేవియర్స్ ఎక్కువగా ఉండి, ఆ బిహేవియర్స్ అంటే ఏదైనా, నా ఉద్దేశం నెగిటివ్ బిహేవియర్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, అగ్రెషన్ అవ్వచ్చు, మూడ్ ప్రాబ్లం అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఇంక ఏ విధంగా అయినా కూడా ఆ ఎనీ ప్రాబ్లం దాన్ని మనము సరి చేయలేకపోతున్నాము, ఇంట్లో వాళ్ళు చెప్పడం ద్వారా కానీ, కౌన్సిలర్ ద్వారా కానీ, ఎవరు చెప్పినా మేము ఈ ప్రాబ్లమ్ని సరిచేయలేకపోతున్నామంటే తప్పకుండా ఇది సైకియాట్రిస్ట్ చూడాలి. సైకియాట్రిస్ట్ చూసినప్పుడు మెడికేషన్ అవసరము వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి ఇండికేషన్, అంటే అవసరమా లేదా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అందరి పిల్లల్లో మెడికేషన్ స్టార్ట్ చేయము, అవసరమైనప్పుడే స్టార్ట్ చేస్తాం. చాలాసార్లు పిల్లల్లో ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, బిలో 6 ఆర్ 7 టు 15 ఆర్ 15 టు 18లో కూడా, ఈ ఆల్ టిల్ 18 ఏజ్ గ్రూప్లో అవసరం ఉన్నప్పుడే మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ ఏం జరుగుతుంటుందంటే, నేను కన్సల్ట్ చేసేటప్పుడు నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ చైల్డ్ తప్పకుండా మెడిసిన్ కావాలి, చాలా రిలీఫ్ ఉంటుంది అని, కానీ పేరెంట్స్కి చాలా భయం వేస్తుంటుంది. మరి న్యాచురల్ కదా, పిల్లల్లో మెడిసిన్స్ ఇవ్వడం ఏమిటి ఈ ఎమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి, న్యాచురల్గా తగ్గాలి కానీ మెడిసిన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అది కరెక్టే, కానీ ఇప్పుడు జ్వరం ఉందనుకోండి, కొంచెం జ్వరం వస్తే మెడిసిన్ వేసుకోము, 98, 99కి మెడిసిన్ వేసుకోరు. తర్వాత పెరుగుతూ ఉంటే మెడిసిన్ తప్పకుండా అవసరము, నొప్పి బాగా ఉంటే మెడిసిన్ అవసరము, నొప్పి తక్కువగా ఉంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాంటిదే ఇది కూడా, ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ పనిచేయాలన్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళు కొంచెం మేనేజ్ చేయాలన్నా, లేకపోతే ఆ చైల్డ్ చేత కొంచెం ఏదన్నా బిహేవియర్ కొంచెమైనా ఇంప్రూవ్ చేయాలన్నా మెడికేషన్ కూడా అవసరం అవుతుంది. సో మెడికేషన్ ఇలా చెప్తాను, వాట్ మెడికేషన్స్ డూ, ఏం చేస్తాయి మెడికేషన్స్, బిహేవియర్ ఇంటెన్సిటీని తగ్గిస్తాయి, చైల్డ్ ఫంక్షనాలిటీ అంటే డే టు డే పిల్లలు ఏం చేయాలో వాళ్ళ చేత అవి చేయించడం కొంచెం సులువు అవుతుంది, అంటే కేర్ టేకింగ్ కూడా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఈజీ అవుతుంది. సో ఇది మెడికేషన్స్ చేసేది. సెకండ్, వెన్ షుడ్ వీ యూస్ ఎ మెడికేషన్స్, ఎప్పుడు యూస్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా బాగా ఇంటెన్స్గా బిహేవియర్స్ ఉంటే తప్పకుండా యూస్ చేయాలి. రెండవది, ఒక్కొక్కసారి ఈ కౌన్సిలింగ్ థెరపీది చాలా లేట్ అవుతుంది, చిన్నగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మనం బిహేవియర్స్ తొందరగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది, అంటే అర్జెంట్ సిచ్యువేషన్స్లో కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా నెలల నుంచి ఉన్నాయి తగ్గట్లేదు, ఆన్గోయింగ్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ సెటిల్ అవ్వట్లేదు, అప్పుడు కూడా మెడిసిన్ యూస్ చేయాలి. మూడవది, పేరెంట్స్ మేనేజ్ చేయలేకపోతున్నారు, టీచర్ కంప్లైంట్స్ ఒకటే వస్తున్నాయి, చైల్డ్ మీద ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఉంది, అంటే స్టడీస్లో ఉంది, రిలేషన్షిప్స్లో ఉంది, అన్ని విధాల పేరెంట్స్తో రిలేట్ చేయడం కానీ, గ్రాండ్ పేరెంట్స్తో రిలేట్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో రిలేట్ చేసేటప్పుడు కానీ అన్ని విధాల ఎఫెక్ట్ ఉంది, అప్పుడు కూడా మెడిసిన్స్ యూస్ చేస్తాము. ఇంకొకటి, థెరపీతో పాటు థెరపీ పనిచేయాలన్నా, కౌన్సిలింగ్ పనిచేయాలన్నా కొంతమంది పిల్లల్ని కొంచెం కామ్ డౌన్ చేయాలి, అప్పుడు కూడా మెడికేషన్స్ వాడడం అవసరమవుతుంది. అంటే ఒక్కొక్కసారి మెడికేషన్స్ ఆన్గోయింగ్ ప్రాబ్లమ్స్ మీద వాడతాము, ఒక్కొక్కసారి చాలా అర్జెంటుగా ట్రీట్ చేయాలన్నా కూడా మెడికేషన్స్ వాడతాము. ఈ రెండు విధాల మెడికేషన్స్ వాడచ్చు. సో వెన్ డు వి యూజ్ మెడికేషన్, అది రెండవది. మూడవది, హౌ డు మెడికేషన్స్ వర్క్, మెడికేషన్స్ ఎలా పనిచేస్తాయి. ఈ మెడిసిన్ను ఈ సైకలాజికల్ సోషల్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ అనేది ఏంటి, దాంట్లో ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్లో అనుకోండి, మీకు తెలుసు కదా, అలాగే వీటిల్లో కూడా సెరటోనిన్, నార్ఎపినెఫ్రిన్, అడ్రినలిన్, ఇట్లా సర్టన్ కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, మన బ్రెయిన్లో ఉంటాయి, మన బాడీలో గట్లో ఉంటాయి. ఈ మెడిసిన్స్ కొన్ని ఈ కెమికల్స్ని కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వడం ద్వారా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది ఈక్వలైజ్ అయిపోయి అది బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ ద్వారా మీకు కనిపిస్తుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సెరటోనిన్ అనే కెమికల్ ఉంది, అది ఆల్రెడీ బ్రెయిన్లో ఉంటుంది, అది తగ్గినప్పుడు కొద్దిగా యాంగ్జైటీసు, ఫియర్సు, మూడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మేము సెరటోనిన్ మెడిసిన్ ద్వారా ఇవ్వడం వల్ల అది ఈక్వలైజ్ అయ్యి ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. అది మూడవది, దట్స్ హౌ మెడికేషన్స్ వర్క్. నెంబర్ ఫోర్, వై, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేరెంట్స్ అడిగేది సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇంకా మనం మెడికేషన్ పేరు దగ్గరికి రాలేము, ఇంకా ఏమి డిస్కషన్ జరగలేదు, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు పెద్దగా భయపడాల్సింది లేదు, ఎందుకంటే ఏ చైల్డ్ మీదన్నా మెడికేషన్ యూజ్ చేయాలంటే అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయి ఉండాలి. చాలాసార్లు మంచి ఎవిడెన్స్ బేస్డ్ మెడికేషన్స్ ఉన్నాయంటే ఎక్కువ మంది పిల్లల్ని చూసి మంచి రీసెర్చ్ ఎవిడెన్స్, మంచి డేటా ఉంటుంది మెడికేషన్స్కి. అవి ర్యాండమైజ్డ్ డబుల్ బ్లైండ్ కంట్రోల్ స్టడీస్ అని ఉంటాయి, వాటి ద్వారా మెడికేషన్స్ ఎలా పనిచేస్తాయి పిల్లల్లో అనేటువంటి బిగ్ డేటా, రీసెర్చ్ డేటా అవైలబుల్గా ఉంటుంది. అలాంటివే ఎఫ్డిఏ అప్రూవల్, ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ అప్రూవల్ కూడా వాటికి వస్తుంది ఏ దేశంలో అయినా. అవి యూజ్ చేయడం ద్వారా అవి కొత్తగా చైల్డ్ మీద యూజ్ చేయడం కాదు, వాటికి మంచి ఎవిడెన్స్ ఉంటుంది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్మాల్ డోసెస్లో ట్రై చేస్తాం, స్లోగా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది, మధ్యలో మంచి ఫాలోఅప్ ఉండాలి. పేరెంట్స్ కూడా ప్రొయాక్టివ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా తెలియచేయాలి, అప్పుడు డోసెస్ జాగ్రత్తగా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా చేసినప్పుడు ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ చూడము. ఇక ఒక్కో మెడిసిన్కి ఇంకో మెడిసిన్కి తేడాలు ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్లో. పిల్లలు జనరల్గా చాలా తట్టుకుంటారు మెడిసిన్స్. ఏ మెడిసిన్ యూజ్ చేసేటప్పుడైనా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అంటాము, అంటే బెనిఫిట్స్ బాగా ఉండాలి మెడికేషన్ వల్ల, లేకపోతే అది కంటిన్యూ చేయడం అనవసరము. సో ఈ మెడికేషన్ ఒక పర్టికులర్ చైల్డ్కి హెల్ప్ చేస్తుందా లేదా అనేటువంటిది ఆ పర్టికులర్ డాక్టరే తప్పకుండా చూడగలుగుతారు. సో ఇది నేను సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పేది. ఇక మిత్స్ ఆఫ్ మెడికేషన్ అంటాను, అంటే కొన్ని మెడికేషన్ గురించి కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే కొంతమంది పేరెంట్స్ ఈ కంప్లీట్ ఒపీనియన్స్ పెట్టుకొని ఉంటారు, అది ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది. చైల్డ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, కళ్ళ ముందరే వర్సన్ అవుతున్నారు, కానీ పేరెంట్కి ఏమో మెడిసిన్ యూజ్ చేయటమే ఇష్టం లేదు. ఈ ఇన్ఫర్మేషను ఇది మీ చైల్డ్కి కాకపోయినా, మీ రిలేటివ్ చైల్డ్కైనా, మీ ఫ్రెండ్స్ చైల్డ్కైనా, యాజ్ ఎ పేరెంట్ ఆర్ ఎ టీచర్ ఆర్ ఎన్ ఎడ్యుకేటర్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం చాలా అవసరం. మీరే చూస్తున్నారు ఈ రోజుల్లో పిల్లల్లో ఎటువంటి ఇమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. సో మెడిసిన్ కూడా ఒక ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంటు, దాన్ని కరెక్ట్గా చేయొచ్చు అని. ఇక మిత్స్ ఆఫ్ ద మెడికేషన్ అంటే కొంతమంది టీచర్స్ కూడా చెప్తుంటారు పేరెంట్స్కి, మెడిసిన్స్ యూజ్ చేయొద్దండి అసలు అవసరమే లేదు అని టీచర్ చెప్పొచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్ చెప్పొచ్చు, పిల్లలకి మెడిసిన్ ఏమిట్రా, మీ చిన్నప్పుడంతా మీరు చేయలేదా, ఇదంతా మేము ఎంతో మందిని చూసాం అంటుంటారు. ఆర్ ఇంట్లో వాళ్ళే, పేరెంట్స్లోనే, మదర్ ఫాదర్లోనే తేడాలు ఉంటాయి. మదర్ ఏమో మెడిసిన్ వద్దంటే వద్దు, ఫాదర్ ఏమో పర్వాలేదు డాక్టర్ ఏదో ఒకటి చేసి కొంచెం తగ్గించండి, లేకపోతే చాలా ప్రాబ్లంగా ఉంది అనే అవకాశాలు ఉంటాయి. సో ఈ మెడికేషను మిత్స్ ఆఫ్ ద మెడికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామందిలో ఇవి చాలా హార్మ్ఫుల్, పిల్లడు ఎడిక్ట్ అయిపోవచ్చు, పిల్లలు పర్సనాలిటీ మారిపోవచ్చు, రోజంతా పడుకుంటారు, ఇక మెడిసిన్ ఆపేస్తే ఇంకా భయంకరంగా తయారవుతాడేమో, ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఏ మెడికేషన్ అయినా నేను ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్ డోసేజ్లో చక్కటి ఫాలోఅప్తో చేస్తుంటే అంత ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫీల్డ్లో చాలామంది ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఎప్పుడు రివ్యూస్ రాయరు. మీరు చూస్తుండండి రివ్యూస్ ఇప్పుడు కూడా సైకియాట్రిస్ట్ గురించి కూడా, ఇప్పుడు నా గురించి అయినా అంతే, మీరు గూగుల్ బిజినెస్ పేజ్లో ద రీచ్ క్లినిక్ కొడితే చాలా నెగటివ్ రివ్యూసే వస్తాయి. ఎందుకంటే ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఎవరూ కూడా రాయరు, ఎందుకంటే ఇక్కడ ఈ ఫీల్డ్ కొంచెం స్టిగ్మా ఉంది. నా చైల్డ్ నేను చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను, మెడిసిన్ వాడాను, తర్వాత ఇంప్రూవ్ అయింది అనేటువంటి రివ్యూస్ చాలా తక్కువ వస్తుంటాయి. ఎక్కువ మంది పేరెంట్స్ డయాగ్నోసిస్ తప్పు, అనవసరంగా మెడిసిన్ చెప్పారు, ట్రీట్మెంట్ తప్పు ఇట్లా చెప్తుంటారు. ఎందుకంటే ఆలోచించాల్సింది ఇక్కడ పేరెంటల్ మెంటల్ స్టేటస్ కూడా. ఏంటంటే చాలాసార్లు మా దగ్గరకు వచ్చేప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొంచెము ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారనమాట. ఇక కోపం వాళ్ళకి తెలుసు లోపల, ఇంకా చాయిసెస్ లేవు, ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అయ్యో ఎందుకు నాకు ఇక ఇది వచ్చింది ఈ ప్రాబ్లం, నేను ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అన్న కష్టము కోపంలో వాళ్ళు చాలాసార్లు డాక్టర్ మీద చూపిస్తుంటారు. అండ్ చైల్డ్ సైకియాట్రిస్ట్ వీటికి చాలా ఎగ్జాంపుల్. ఎందుకంటే కనీసం అడల్ట్ సైకియాట్రిస్ట్ అనుకోండి, ఒకళ్ళు 1-to-1 అడల్ట్ వస్తారు, సైకియాట్రిస్ట్ చూస్తారు. ఈ చిల్డ్రన్ని చూసేటప్పుడు ఏమంటే, మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్ ఉంటే ఒకసారి గ్రాండ్ పేరెంట్, లేకపోతే టీచర్ ఇన్వాల్వ్ అయితే టీచరు, ఇది ఒక పెద్ద యూనిట్ అనమాట. ఈ యూనిట్ని అందరినీ అలైన్ చేయాలంటే దానికి చాలా టైము, పేషెన్సు, ఎఫర్టు ఉంటుంది. అందువల్ల ఈ మెడికేషన్ మీద భావాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలాసార్లు అనవసరంగా డాక్టర్ ఇస్తున్నారు పిల్లలకి మెడిసిన్ అని అనుకుంటారు, కానీ కొంతమంది పిల్లల్లో ఇవ్వక తప్పదు, వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ చూడాలంటే ఇవ్వక తప్పదు. అది కూడా అది లాస్ట్ రిసార్ట్, ఇంకా ఏవీ పని చేయకపోతే మాత్రమే మెడికేషన్స్ మేము యూస్ చేస్తుంటాము. సో మీరు ఎవరూ భయపడకండి. అది ఒకవేళ ఏ చైల్డ్ కన్నా కావాలంటే మనం ఆ పరిస్థితులు బట్టి మెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కొంచెం ఓపెన్గా ఉండాలి, లేకపోతే చైల్డ్ మొత్తం పేరెంట్స్ కష్టపడడం, పిల్లలు విపరీతంగా ఆ బిహేవియర్స్ ఎక్కువైపోయి వాళ్ళు డే టు డే రొటీన్ ఫంక్షన్ చేయలేకపోవడం, అది ఇంకా పిల్లలకి చాలా టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ స్టడీస్లో ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ రిలేషన్షిప్స్ విత్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో మెడికేషన్ గురించి తెలియకపోతే అది దాని గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకోండి. కానీ జనరల్గా సలహాలు ఇస్తుంటారు, మెడిసిన్ అనవసరం, మీరు ఇంట్లోనే ఏదో చేయాలి, అలా మనకి అలా చెప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీరు ఏదైనా ప్రాబ్లము మనం సొల్యూషన్స్ వెతకాలి, అది సొల్యూషన్ ఏమైనా సరే. సో దీనికి టైం పడుతుంది, దాని గురించి అవగాహన కూడా ఏర్పరచుకోవాలి. సో మీరు పేరెంట్, టీచర్ ఆర్ ఎడ్యుకేటర్ అయినా కూడా పిల్లల్లో మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బట్ దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసే బాధ్యత డోసేజ్ చేయడం అది పూర్తిగా డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది పేరెంట్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ పార్ట్నర్షిప్ ద్వారా చక్కగా మనం పిల్లలకి ఎంత సివియర్ ప్రాబ్లమ్స్కి కూడా మనము హెల్ప్ చేయవచ్చు. ఇవాళ పాడ్కాస్ట్ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డాక్టర్ యశస్విని కామరాజు, చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ బెంగళూరు.